ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈనాటి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల నుండి విద్యార్థులు మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకం గురించి చెప్పబోతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయంతో పాటు ఆర్థికంగా బలపడటానికి ఇతర అనుబంధ పరిశ్రమలను ఎంచుకుంటున్నారు. దీనిలో ముఖ్యమైనది మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకం. ఇద్దరు స్నేహితులు ఇప్పుడు దాని గురించి చర్చించుకుంటున్నారు. దీనిలో పాత్రలు విద్యగా వైష్ణవి, దివ్యగా కావ్యశ్రీ పోషిస్తున్నారు.
ఏం చేస్తున్నావు విద్య?
ఏం లేదు, రేపు క్లాస్ లో మల్బరీ పెంపకం గురించి చెప్పాలి, అందు గురించి నేను దానికోసం సిద్ధమవుతున్నాను.
ఓ అవునా, నేను పట్టుపురుగుల పెంపకం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ పట్టుపురుగుల పెంపకానికి మల్బరీ చాలా ముఖ్యమైనది కదా, నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను, అలా అయితే అందరికీ మంచిగా అర్థమవుతుంది. సరే గాని నువ్వు ఏం చెప్పబోతున్నావు?
మల్బరీ పెంపకం చాలా సులువైనది, కొన్ని పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.
సరే మరి మల్బరీ సాగు గురించి వివరించు.
మల్బరీ సాగు రెండు రకాలుగా ఉంటుంది, మొదటిది విత్తనం ద్వారా వచ్చేది, రెండవది శాకియం ద్వారా వచ్చే పంటలు.
ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి?
విత్తనం ద్వారా వచ్చే మొక్కలకు ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి దీనిని అధిగమించడానికి శాకీయ పద్ధతిని ఎంచుకుంటారు.
శాకీయ పద్ధతి అంటే ఏమిటి?
శాకీయ పద్ధతి అంటే కత్తిరించిన కొమ్మల నుండి మొక్కలను పెంచే విధానం.
ఈ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటి, ఎలా చేస్తారు?
ఈ పద్ధతి వల్ల తక్కువ సమయంలో నాణ్యమైన ఎక్కువ మొక్కలను రాణించవచ్చు. ఈ పద్ధతిలో మొదట పెన్సిల్ మందము కొమ్మలను ఎంచుకుంటారు. మొక్కల వయసు సుమారు 8 నుండి 9 నెలల ఉండేలా చూసుకోవాలి. 3-4 మొగ్గలు ఉండేలా వీటిని కత్తిరించుకోవాలి. 2 మొగ్గలు భూమిలో, మిగతా 2 మొగ్గలు భూమిపైకి కనబడేలా నాటుకోవాలి. దీనిని 2 నెలల పాటు నర్సరీలో పెంచి పొలంలోకి మార్చుకోవాలి.
ఎలాంటి నేలలో వీటిని పెంచుకోవచ్చు విద్య?
మల్బరీ ఎలాంటి నేలల్లో అయినా పెరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి ఆకు దిగుమతి మరియు పట్టుగూళ్ల బరువు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నల్లరేగడిని ఎన్నుకుంటారు. మొక్కలు నాటే ముందు 1-2 సార్లు నేలను దున్నుకుంటే మంచిది.
ఏ కాలంలో మొక్కలను పెంచుకోవచ్చు?
నీటి వసతి ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఋతుపవన వర్షాల తర్వాత నాటడం మంచిది. మొక్కలను ఉత్తరం, దక్షిణం లేదా తూర్పు పడమర దిశలలో నాటుకోవాలి.
వీటిని మనం ఏ పద్ధతులలో నాటుకోవచ్చు?
వీటిని ప్రాంతాన్ని బట్టి, నీటి వసతులను బట్టి బోదెల పద్ధతి గాని, జోడు వరుసల పద్ధతిని గాని, గుంతల పద్ధతిని గాని ఎంచుకోవచ్చు.
అవునా, మల్బరీ మొక్కలలో ఎలాంటి రకాలుంటాయి?
నీటి వసతులను బట్టి మల్బరీ రకాలను విభజించారు. నీటి వసతులున్న ప్రాంతాలకు అనుకూలమైన రకాలు V1, S36, S30, RFS, 175. నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన రకాలు MSG2, అనంత, S13, RC1 మొదలైనవి.
ఈ పంటలకు ఎలాంటి ఎరువులను వాడుకోవచ్చు?
పశువుల ఎరువు ఎకరానికి 8 టన్నులు చల్లుకోవాలి. అవే రసాయన ఎరువులైతే నారు మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత ఎకరానికి నత్రజని 20 కిలోలు, పొటాష్ 20 కిలోలు, భాస్వరం 20 కిలోలు ఇవ్వడం శ్రేష్టం. రసాయన ఎరువులు భూమిలో వేసేటప్పుడు తేమ ఉండేలా చూసుకోవాలి. నత్రజని కోసం యూరియాను వేయకూడదు, దీని బదులు అమ్మోనియం సల్ఫేట్ వేసుకోవాలి. పోషక ద్రవ్యం పిచికారీ చేయగలిగితే మల్బరీ తోటకు ఎక్కువ దిగుబడి వస్తుంది. 1 ఎకరానికి 1 లీటరు పోషక ద్రవ్యాన్ని పిచికారీ చేయాలి.
మల్బరీ సాగు చేసేటప్పుడు ఏవైనా అంతర పంటలు వేసుకోవచ్చా?
హా, పెసర, జీలుగు, జనుము మొదలైనవి పెంచి దుక్కి దున్నాలి. దీని వలన భూమిలో నత్రజని పెరుగుతుంది.
ఈ తోటలో ఎలాంటి పురుగులు వ్యాపిస్తాయి, వాటి నివారణ చర్యలు ఏమిటి?
పురుగులలో ముఖ్యంగా బీహారీ గొంగలి పురుగు, తామర పురుగు, నల్లిని గమ గమనించవచ్చు.
బీహారీ గొంగలి పురుగుని ఎలా గుర్తించవచ్చు? వాటి నివారణ చర్యలు ఏమిటి?
ఈ గొంగలి పురుగు అన్ని కాలాలలో ఆశిస్తుంది. ఆకుల పత్రహరితాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. దీనిని ఎలా నివారించాలంటే, మల్బరీ తోట చుట్టూ కందకం 30 సెంటీమీటర్ల వెడల్పు 30 సెంటీమీటర్ల లోతు తవ్వి మిథైల్ పారాథియోన్ మందుని 1.5% చల్లినట్లయితే గొంగలి పురుగులను వేరే తోటకు వెళ్లకుండా ఆపవచ్చు.
మరి తామర పురుగు నల్లి గురించి కూడా చెప్పు.
తామర పురుగు కూడా అన్ని కాలాల్లో ఆశిస్తుంది. లేత ఆకులు వడలి రాలిపోతాయి, ఆకులపై చారలు ఏర్పడతాయి. అదే నల్లి అయితే అన్ని కాలాల్లో ఆశిస్తుంది, కానీ మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులు వడలి ఎండిపోతాయి.
మరి వాటిని ఎలా నివారించాలి?
తామర పురుగులను డైక్లోరోవాస్ 0.2% లేదా డైమిథోయేట్ 0.1% పిచికారీ చేయాలి. తరువాత ఆకులను 13 నుండి 15 రోజుల తరువాత కోయాలి. అదే నల్లి పురుగులకైతే మల్బరీ కటింగులను 0.1% మోనోక్రోటోఫాస్లలో ముంచాలి. ఫాసలోన్ 0.5% పిచికారీ చేయాలి. డైక్లోరోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది చేసిన తర్వాత 9 రోజుల వరకు ఆకులు కోయరాదు.
మల్బరీలో వచ్చే తెగుళ్ల గురించి కాస్త చెప్పు.
వీటిలో ముఖ్యంగా ఆకుముడత, ఆకు చుట్టూ రోగము, బూడిద తెగులు మొదలైనవి ఉంటాయి. ఆకుముడత అన్ని కాలాల్లో వస్తుంది. కొమ్మల చివర ఆకులు ముడతలు పడి ఆకుపచ్చ రంగులోకి మారి పెరుగుదల తగ్గుతుంది. ఆకుముడతను నివారించాలంటే 0.5% సబ్బు నీటిలో 0.2% డిడివిపి ద్రావణాన్ని తయారు చేసుకుని పిచికారీ చేయాలి. అదే ఆకు చుట్టూ రోగం అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో వస్తుంది. అగ్రభాగంలో ఆకులు చుట్టుకుంటూ అతుక్కొని ఉండిపోతాయి. దీనివల్ల మొక్కలు పెరగవు. దీని నివారణకు 0.5% సబ్బు నీటిలో 0.076% డిడివిపి ద్రావణాన్ని 1 మిల్లీలీటరు లీటరు నీటిల్లో తయారు చేసుకుని పిచికారీ చేయాలి. అదే బూడిద తెగలు అయితే చలికాలంలో సెప్టెంబర్ నుండి జనవరి నెలల్లో వస్తుంది. ఆకు అడుగు భాగాన తెల్లని బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పెలుసుగా మారి పెరగక నేల రాలిపోతాయి. మొక్కల మధ్య స్థలం ఎక్కువగా ఉండాలి. బూడిద తెగల నివారణకు 0.2% కార్బాండిజం లేదా డైనోకాప్ 2 గ్రాములు లీటర్ నీటిలో ఎకరానికి 200 లీటర్ల మిశ్రమాన్ని ఆకు అడుగు భాగంలో పిచికారీ చేయాలి.
చాలా బాగా చెప్పావు విద్య.
మరి నువ్వు పట్టుపురుగుల పెంపకం గురించి నాకు చెప్పు. పట్టుపురుగులను ఎలా మనం పెంచుకోవాలి?
మొదట పట్టుపురుగులను రేరింగ్ చేసే గది వెలుపల చుట్టూ 3 అడుగులు 2% బ్లీచింగ్ పౌడర్ ను 0.3% సున్నం పొడితో కలిపి ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి చల్లుకోవాలి. తరువాత పట్టుపురుగుల గుడ్లను 25 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కలిగి ఉండి 85 నుండి 95% తేమ కలిగిన వాతావరణాన్ని కల్పించాలి. గుడ్లపై చుక్కలు వచ్చిన తరువాత నల్ల బట్టను కప్పి వెలుతురు తగలకుండా 36 నుండి 48 గంటల పాటు ఉంచి 9 లేదా 10వ రోజు సూర్యోదయ వెలుతురుకి చూపించాలి. ఇలా చేస్తే 90 నుండి 95% వరకు గుడ్ల నుండి ఒకేసారి పురుగులు బయటికి వస్తాయి.
పురుగులు బయటకి వచ్చిన తర్వాత ఏం చేయాలి?
పురుగులు జ్వరం నుంచి వచ్చిన తర్వాత ఆకు వేసేందుకు 1 గంట ముందు చదరపు అడుగు స్థలంలో 3 నుండి 5 గ్రాముల పౌడర్ ను పల్చని బట్టలో పురుగుల చర్మం తడిచేలా చల్లాలి. పౌడర్ చల్లిన గంట తరువాత ఆకు వేయాలి. పట్టు పురుగులకు వచ్చే గ్రాసరీ మరియు ఫ్లార్చరీ వ్యాధుల నుంచి రక్షించేందుకు అభయ పౌడర్ ను ద్రవణంగా తయారు చేసుకుని ఆకులలో కలిపి పురుగులకు ఇవ్వాలి. చిన్న దశలలో ఈ పురుగులు ఆకును తినలేవు, అందుకని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని వాటికి ఆహారంగా ఇవ్వాలి. 2వ జ్వరంలో పురుగులను పెంపక గృహములోని పడకలపైకి చేర్చవలెను.
పెద్ద పురుగుల పెంపకం గురించి చెప్పు దివ్య.
3వ దశ నుండి 5వ దశ వరకు పురుగులను పెద్ద పురుగుల పెంపకం అంటారు. ఈ దశలో పురుగులని చేతితో తాకకుండా కొమ్మ మేత పద్ధతిని అనుసరించి పురుగులను పడకలపైకి చేర్చుతారు.
కొమ్మ మేత పద్ధతి అంటే ఏమిటి? వాటి లాభాలేంటి?
కొమ్మలనుగా మేతగా వేయడాన్నే కొమ్మ మేత పద్ధతి అంటారు. ఈ పద్ధతి ద్వారా 50% కూలీలను 20% ఆకులను తగ్గించుకోవచ్చు. తక్కువ సార్లు పురుగులను తాకడం వల్ల వ్యాధులను తగ్గించుకోవచ్చు.
పురుగుల పడకలను ఎలా శుభ్రపరచుకోవాలి?
పురుగుల పడకలను కేవలం ఒకేసారి మాత్రమే, అది 4వ జ్వరం నుండి లేచిన తరువాత శుభ్రపరిస్తే చాలు. పురుగులు జ్వరం నుండి పోయేటప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు సున్నపు పొడిని పడకపైన పల్చని బట్టతో చల్లాలి. పడకల మధ్య 1.5 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
పెద్ద పురుగుల యాజమాన్యం గురించి చెప్పు దివ్య.
4వ జ్వరం నుండి పురుగులు లేచిన తర్వాత 6 నుండి 8 రోజులకు పురుగులు పరిపక్వతకు వస్తాయి. శరీరం పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. ఈ సమయంలో ఎరిచంద్రికలపై వెయ్యాలి. చంద్రికలపై పురుగులను క్రమబద్ధంగా వెయ్యాలి. గాలి ప్రసరణ సమృద్ధిగా వచ్చే ప్రత్యేక గది కాని వరండా కాని అనుకూలంగా ఉంటుంది.
ఇంకా ఏమేం చేయాలి దివ్య?
పట్టు పురుగులకు ప్లాస్టిక్ నేత్రికలు అని ప్రత్యేకంగా ఉంటాయి. పట్టు పురుగుల పడకలపై ఇవి ఉంచితే సహజంగా గూళ్లు అల్లుటకు బాగుంటాయి. దీనిలో ఉన్న గాడులు క్రమబద్ధంగా లేకపోతే గూళ్ల నాణ్యత తగ్గుతుంది.
మరి గూళ్లను ఎలా మార్కెటింగ్ చేయాలి?
గూళ్లు అల్లడం మొదలు పెట్టిన రోజు నుండి 5 లేదా 6వ రోజు విడిపించడం మంచిది. గూళ్లను విడిపించిన తరువాత మంచి గూళ్ల నుంచి చెడు గూళ్లను, డబుల్ కక్కూన్లను వేరు చేసి అమ్మకానికి మార్కెట్ కు తరలించాలి. గాలి బాగా ప్రసరించే గోను సంచుల్లో గాని నైలాన్ వలల్లో గాని ఉంచి చల్లని వాతావరణంలో మాత్రమే వీటిని రవాణా చేయాలి. పట్టుగూళ్లను ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రములందు అమ్ముట మంచిది.
పట్టు పురుగులను ఎలాంటి పురుగులు ఆశిస్తాయి దివ్య?
దీనిలో ముఖ్యంగా ఊజీఈగ, డర్మిస్టెడ్ పెంకు పురుగు, చీమలు వంటి పురుగులు పట్టు పురుగులను ఆశిస్తాయి.
ఊజీఈగ గురించి చెప్పు దివ్య.
ఈ ఈగను ఇండియన్ ఊజీఈగ అని కూడా అంటారు. ఇది అన్ని రకాల పట్టు పురుగులను ఆశిస్తుంది. ఈ ఈగ వలన పట్టు దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా, వేసవి కాలంలో తక్కువగా ఆశిస్తుంది. ఈ ఈగ 4వ లేదా 5వ దశ పురుగులపై 2-3 గుడ్లను పెడుతుంది. ఈ ఈగ ఆశించిన పట్టు గూళ్ల నుంచి పట్టు ఉత్పత్తి కాదు. దీని యాజమాన్యంలో ఏం చేయాలంటే 40 నుండి 70 మెష్ తెరలను ఉపయోగించాలి. ఈ ఈగను రేరింగ్ గదిలోకి రాకుండా ఆపవచ్చు. డైఫిల్ బెంజురాన్ మరియు చైనా మట్టి 1:9 3వ దశ పురుగులపై చల్లి ఈ ఈగను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
డర్మిస్టెడ్ పెంకు పురుగును ఎలా గుర్తించాలి? వాటి నివారణ చర్యలు ఏంటి దివ్య?
డర్మిస్టెడ్ పెంకు పురుగు పట్టు గుళ్ల నిల్వ ఉంచిన ప్రదేశంలో రంధ్రాలు చేసి కోశస్థ దశలను తింటాయి. వీటిని నివారించడానికి మిథైల్ బ్రోమైడ్ ని గాని క్లోరోప్రిక్లిన్ ని గాని వాడుకోవచ్చు.
నువ్వు కూడా బాగా చెప్పావు. రేపు కూడా మనం ఇలాగే చెప్దాం.
అందరికీ నమస్కారం. ఈరోజు మన చేను కబుర్లలో తెలివిగా మార్కులు సాధించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎన్ని చిక్కులో అన్ని చిట్కాలు. విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షల కాలం రాబోతుంది. సాధారణంగా మార్చి వచ్చిందంటే చాలు, విద్యార్థులకు పరీక్షా సమయం ముందుకొచ్చినట్లే. ఇన్నాళ్ళు చదివి నేర్చుకున్న పాఠాలు, విషయాలను పేపర్ మీద పెట్టి మంచి మార్కులు సంపాదించే సమయం. కానీ ఈ సమయంలో ఎంత చదివినా ఎక్కడో ఏదో వదిలేశామనే భావన విద్యార్థుల్లో ఉంటుంది. పరీక్ష ఎలా రాస్తామో అనే ఆందోళన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలా చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి, ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలి అనే విషయాలను తెలుసుకుందాం. చెట్టు నుంచి కాయలు రాలడాన్ని అందరూ చూశారు, కానీ న్యూటన్ మాత్రమే దాని గురించి ఆలోచించాడు. ఫలితంగా గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రపంచానికి తెలిసింది. ఒక్క సంఘటన చాలు ఆలోచన రేకెత్తించడానికి, ఆసక్తి పురిగొల్పడానికి, మనిషి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియడానికి. దీనికి వయసు, తాయి, చదువులతో సంబంధం లేదు. స్వేచ్ఛగా ఆలోచించడం, కలలు కనడం, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకోవడం, అవసరాన్ని గుర్తించడం, భవిష్యత్తుని ఊహించడం మనిషికున్న గొప్ప లక్షణాలు. చదువు, చుట్టూ ఉన్న వాతావరణం, ముందు తరాలు వాటికి ప్రేరణనిస్తే మన ఆలోచనలు, ఆసక్తి, పట్టుదల ఆ కళలకు రేకలు తొడిగితే వయస్సుతో, పట్టాలతో పనిలేదు. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, సివిల్స్ గ్రూప్స్ పరీక్ష ఏదైనా గెలుపు తలుపు తడుతుంది. సమీక్ష అవసరం. రాబోయే పరీక్షలకు సంబంధించి చదివిన దాన్ని పరీక్షించుకోవడం ద్వారా సబ్జెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుస్తుంది. పరీక్షల ప్రస్థానంలో కనీసం 2 దశల్లో ఈ ప్రక్రియ జరగాలి. దీని ఆధారంగా సన్నద్ధ విధానాన్ని రూపొందించుకోవచ్చు. చాలా మంది అభ్యర్థులు ఈ ప్రక్రియను పాటించకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ తప్పులు చేయొద్దు. పోటీ పరీక్షలు రాసేవారు ప్రశ్నపత్రం సరళిని తెలుసుకోవటానికి పరీక్ష రాసి ఒక అవకాశాన్ని కోల్పోవద్దు. ఒక సబ్జెక్ట్ పైనే దృష్టి పెట్టకుండా అన్ని సబ్జెక్టులకు సమప్రాధాన్యాన్ని ఇచ్చి అధ్యయనం చేయాలి. కష్టంగా ఉందని ఏ సబ్జెక్ట్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఫలానా అంశం నుంచే ప్రశ్నలు వస్తాయని అనుకోవద్దు. మాదిరి ప్రశ్నలను వీలైనన్ని సార్లు రాయండి. నమూనా పరీక్ష సమాధానాలు చెక్ చేసుకున్నప్పుడు జరిగిన తప్పులకు సంబంధించి నోట్స్ రాసుకోండి. సరైన వ్యూహ రూపకల్పన అవసరం. సిలబస్ ను స్థూలంగా గమనించి దానిలోని తాజా ధోరణులను అర్థం చేసుకోవాలి. సిలబస్ లోని ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ప్రతి పాఠ్యాంశంలో గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను ఆధారం చేసుకుని ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అంచనా వేసుకుంటూ చదవాలి. పునశ్చరణే ప్రధానం. కొత్తవి నేర్చుకునే క్రమంలో పాతవి మర్చిపోకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి క్రమం తప్పకుండా రివిజన్ చేయాలి. పాత పాఠాలు ఎంత బాగా గుర్తుంటే కొత్తవి అంత బాగా వస్తాయని గుర్తుంచుకోవాలి. మొదట ఏ పుస్తకంలో చదివామో చివరి వరకు అదే పుస్తకంలో చదవాలి. పుస్తకాలు మారిస్తే రివిజన్ వల్ల ఉపయోగం తక్కువ. ఆందోళన వద్దు. పరీక్షకు ముందు అభ్యర్థులు అనవసర ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. పరీక్షల్లో గట్టెక్కుతామో లేదో అని మదనపడుతూ ఉంటారు. ప్రశ్నల సరళి పరీక్షకు పోటీ పడుతున్న అభ్యర్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. పరీక్ష రాసేవారి సంఖ్యను వారి సన్నద్ధ సరళిని పట్టించుకోవద్దు. పరీక్షా సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ప్రదర్శన అంత మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. సులువైన ప్రశ్నలను విభాగాలను ముందుగా పూర్తి చేయాలి. పుస్తకాల ఎంపికలో జాగ్రత్త. పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. సిలబస్ స్వరూపం ఆధారంగా పుస్తకాల ఎంపిక అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో జరిగిన పొరపాటు అపజయానికి దారితీస్తుంది. పరీక్ష ముందు రోజు అభ్యర్థులు పరీక్ష ముందు రోజే హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష హాల్ వివరాలను తెలుసుకోవాలి. పరీక్షా సమయానికి కనీసం గంట ముందు పరీక్ష హాల్ కు చేరుకోవాలి. ఓఎంఆర్ షీట్ లో ఇచ్చిన సమాచారాన్ని 1-2 సార్లు చదువుకోవాలి. ఏకాగ్రత దెబ్బతినే అంశాలను ఆలోచించకూడదు. వైఫల్యం తప్పేమి కాదు. విజయం అంటే ఒక వైఫల్యం నుంచే మరో వైఫల్యానికి ఉత్సాహాన్ని కోల్పోకుండా చేసే ప్రయాణం. ఏ పరాజయం శాశ్వతం కాదు. ఫలితం ప్రతికూలమైనప్పుడు మనసు పరిపరి విధాలు పోతుంది. ఎవరిని నిందించాలన్నా అంతర్మదనం మొదలవుతుంది. కాని వైఫల్యానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే. సరైన వ్యూహం ఎంచుకోలేకపోయినా, సరైన ప్రమాణాలున్నా, శిక్షణ తీసుకోలేకపోయినా, ఇలా తప్పు ఏదైనా అభ్యర్థిదే. కాబట్టి వైఫల్యాన్ని యథాతథంగా స్వీకరించటం మేలు. ఓటమిని అంగీకరించడం తర్వాత సాధించబోయే విజయానికి సోపానం. ఒత్తిడిని తరిమికొట్టు, గెలుపును ఒడిసిపట్టు. పరీక్షల వేళ ఒత్తిడిని అధిగమించడం ఎలా? మంచి ర్యాంకు సాధించడం ఎలా? ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? రోజులో ఎన్ని గంటలు చదవాలి? ప్రశ్న పత్రాన్ని పూరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పరీక్షకు హాజరయ్యే రోజు ఎలా ఉండాలి? ఒక్కటేమిటి, విద్యార్థులకు ఎదురయ్యే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎన్నెన్నో. ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ విద్యార్థుల లక్ష్యంగా ఏటా సాగే ఈ ధోరణి ఈసారి కూడా అప్పుడే మొదలైపోయింది. నిజానికి పరీక్షలను కఠినంగా ఎందుకు భావించాలి? కనిష్టంగా 35 మార్కులు వస్తే చాలన్న విధానం ఎంత మేరకు సమంజసం? 7 ఏడాది వ్యవధి, ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు. వీటికి జవాబులు రాసేందుకు, సన్నద్ధం చేసేందుకు 7 ఏడాది పొడుగునా ఉపాధ్యాయులు బోధిస్తూనే ఉంటారు. ఆ మేరకు విద్యార్థులు పాఠ్యాంశాలను అభ్యసిస్తూనే ఉంటారు. 100కి 100 మార్కులు రాకపోయినా కనీసం దరిదాపుల్లోనైనా విద్యార్థులందరూ ఎందుకు ఉండలేకపోతున్నారు, లోపం ఎక్కడుంది అని ప్రశ్నించుకుంటే చాలా కారణాలు ఒకదాని వెంట మరొకటి కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటాయి. ఒకే తరగతి గదిలో మంచి ర్యాంకులు సాధించిన వారు, కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించలేని వారు కూడా ఉంటారు. లక్ష్యం 100కి 100 అయితేనే, ఆ దిశగా కృషి జరిగితేనే ఫలితం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. సన్నద్ధత ఇలా: ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లే పరమావధిగా మారిన ప్రస్తుత పోటీ ప్రపంచంలో అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకుంటూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి. మంచి ర్యాంకు రాకపోతే నలుగురిలో చులకనవుతామనో, తల్లిదండ్రులు ఏమనుకుంటారనో అన్న సందేహాల చెర నుంచి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బయటపడాలి. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మ న్యూనతకు లోనుకారాదు. ఒత్తిళ్లతో తీవ్ర నిరాశకు లోనై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఈ తరహా పరిస్థితులు రాకుండా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో టీచర్లు, పేరెంట్స్ ధైర్యం నింపాలి. సవాళ్లను అధిగమించేందుకు విద్యార్థులు తమ మనోభావాలను ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో నిర్మోహమాటంగా పంచుకోవాలి. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. అవసరమైతే విద్యారంగ మానసిక నిపుణుల సలహాలను పాటించాలి. ఒత్తిడి వల్ల విద్యార్థుల్లో నిరాశ పెరగడమే కాదు రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలను తల్లిదండ్రులు గుర్తించాలి. తమ పిల్లలు కుంగుబాటుకు లోనవ్వకుండా చదువుకునే పరిస్థితులను తల్లిదండ్రులు కల్పించాలి. చదువు చదువు అంటూ రోజంతా వారిని ఇబ్బంది పెట్టకుండా కాస్త విరామం ఇస్తుండాలి. సులభమైన పద్ధతులను పాటిస్తే పాఠ్యాంశాలు విద్యార్థులకు గుర్తుంటాయి. గెలుపును ఆస్వాదించేలా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి. పిల్లలు చదువుకునే చోట పెద్దలు సెల్ ఫోన్లు టీవీ కంప్యూటర్లను వాడకుండా ఉండడం మంచిది. చదువుపై పిల్లల ఏకాగ్రతను దెబ్బతీయకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకునే వేళలో పిల్లలకు ఇంటి పనులు చెప్పడం సరికాదు. వారు ఏం చదువుతున్నారో అని గమనిస్తూ అవసరమైన సూచనలు చేస్తుండాలి. ఇక విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టి పట్టకుండా వాటిని క్షుణ్ణంగా చదివి మెదడుకి ఎక్కించుకోవాలి. చదివిన విషయాలను తరచూ మననం చేసుకోవాలి. పిల్లలకు సంబంధించి వారి ఏకాగ్రత, నిద్ర, స్నానం, ఆహారం, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారిస్తుండాలి. పునశ్చరణ సామర్థ్యం పెంచుకునేందుకు ఈ తరహా పద్ధతులు విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఇక పరీక్షా హాలులో విద్యార్థులు గాబరా పడకుండా ప్రశ్నపత్రాన్ని శాంతం పరిశీలించాలి. ముందుగా తమకు బాగా తెలిసిన వాటికి జవాబులు రాయాలి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లిష్టమైన ప్రశ్నల గురించి ఆ తరువాత ఆలోచించాలి. పరీక్షా కాలంలో విద్యార్థులు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా దాదాపు 70% మంది విద్యార్థులు రోజులో కనీసం 7 గంటలు కూడా నిద్రకు నోచుకోవడం లేదట. చదువుపై ఒత్తిడి పెరిగి 18% మంది విద్యార్థులు 3 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని సర్వేలో వెల్లడైంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మాట్లాడేందుకు కూడా సమయం లేకుండా పోతుందంటూ చాలా మంది విద్యార్థులు వారి అంతరంగాన్ని సర్వే సందర్భంగా ఆవిష్కరించారు. నిద్రకు మాత్రమే కాదు మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులను కూడా చదువుల పుణ్యమా అని విద్యార్థులు దూరమవుతున్నారు. ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా చదవకపోవటం, పరీక్షలు దగ్గరకొచ్చేసరికి సిలబస్ భారీగా మిగిలిపోవడంతో నిద్రాహారాలకు దూరమై పుస్తకాలను పట్టుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు, తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా పాఠ్యాంశాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారు. సర్వే సందర్భంగా సుమారు 6,500 మంది విద్యార్థులను విచారించగా కంటి నిండా కునుకు ఉండటం లేదన్న సమాధానం ఎక్కువగా వినిపించింది. పరీక్షలపై పేరెంట్స్లో ఆందోళన కారణంగా తాము ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని 74% మంది విద్యార్థులు తెలిపారు. వ్యాయామానికి రోజు 1/2 గంట సేపు కూడా సమయం కేటాయించే పరిస్థితి లేదని 86% మంది విద్యార్థులు అంగీకరించారు. విరామం కోసం కనీసం 1 గంట సేపు కూడా బయటకు వెళ్లడం లేదని 68% మంది వాపోయారు. ఏ పాఠ్యాంశాలను చదవాలన్న విషయమై పేరెంట్స్ ప్రమేయం పెరిగిపోతుందని 82% మంది పిల్లలు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో 1 గంట సేపు గడిపేందుకు కూడా తాము నోచుకోవడం లేదని 73% మంది దిగాలు పడ్డారు. 1% మంది పిల్లలు మాత్రమే రోజు కుటుంబ సభ్యులతో 3 గంటల సేపు గడుపుతున్నారు. ఓవైపు పరీక్షలు ముంచుకొస్తున్నా కొంతమంది విద్యార్థులు తమ అలవాట్లను మానుకోవటం లేదని సర్వేలో తేలింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లపై రోజు 3 గంటల సేపు 34% మంది విద్యార్థులు కాలక్షేపం చేస్తున్నారు. అంతర్జాలంలో 11% మంది విహరిస్తున్నారు. పరీక్షలకు ముందు కాసేపు కూడా ప్రశాంతంగా ఉండటం అసాధ్యమవుతుందని 94% మంది విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. 5 నుంచి 7 గంటల నిద్ర తమకి ఏమాత్రం సరిపోవడం లేదని 53% మంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో పిల్లలకు తగినంత నిద్ర, ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం, కాస్త విరామం ఉండాలన్న నిపుణుల సూచనలను తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కళాశాలలో చేరిన రోజు నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే పరీక్షల ముందు ఇలా నిద్రాహారాలకు దూరమయ్యే పరిస్థితి ఉండదని తెలిసినా చాలా మంది విద్యార్థులు ఆ పద్ధతులను పాటించడం లేదు. పరీక్షలు సమీపించాయని ఒత్తిడికి లోను కాకండి. మార్కులు ర్యాంకుల ధ్యాసతో వేదన చెందకండి. పరీక్షలను పండగలా భావించి ఆనందం ఆస్వాదించండి. మీరు పరీక్షా ఫలితాల గురించి భయపడడం మానేసి శక్తి వంచన లేకుండా చదువుతూ ఉండాలి. నేర్చుకోవడంపై ఏకాగ్రత ఉండాలి. మీలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులకు పదను పెట్టండి. నిబద్ధతతో లక్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగితే మార్కులు ఫలితాలు వంటివన్నీ అదే దారిలో వస్తాయి. పరీక్షా పరిచర్చ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ప్రధాని ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ప్రధానితో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్న విద్యార్థులు కూడా ధైర్యంగా తమ ప్రశ్నలను సంధించారు. ఆయన ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. మీలోని అంతర్గత నైపుణ్యాన్ని వెలికితీయడానికే ఈ పరీక్షలు. పరీక్షలను పండగలా జరుపుకోవాలి. మనసుకు నచ్చిన పనులను చేయండి. మంచి పుస్తకాలు చదవండి. ప్రకృతిని ఆరాధించండి. వివేకానందుడి బోధనలు నిత్యం చదవండి. పరీక్షల సమయంలో ఒత్తిడి బెరుకుదనం సహజం. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించండి. మిగతా అంశాలను పక్కన పెడితే పరీక్షలపై ఏకాగ్రత సాధ్యం. ఇతరులతో పోల్చుకోవద్దు. తల్లిదండ్రుల మనోభావాలను నిలదీయకండి. వ్యాయామం యోగ ధ్యానంతో మనసు తేలిక పడుతుంది. చదువుపై దృష్టి సారించేందుకు వీలుంటుంది. ఏది అసాధ్యమని భయపడకండి. నిర్మలమైన మనసుతో పాఠ్యాంశాలపై దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించాలి. ఫలానాది సాధించాలని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచరాదు. పిల్లలను ఇతరులతో పోల్చితే ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. పుస్తకం ముందు కూర్చొని ఆఫ్లైన్లో ఉంటే ఫలితం ఉండదు. చేసే పనిపై ఏకాగ్రత ఉండాలి. ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండాలి. చదువును ధర్మంగా స్వీకరించాలి. దాన్ని సామాజిక హోదాగా పోల్చరాదు. ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులను అనుమానించవద్దు. వారు పిల్లల కోసమే త్యాగాలు చేస్తారు. ఒకే కాలపట్టిక 365 రోజులకు పనికిరాదు. అది సమయానుకూలంగా మారాలి. విన్నారు కదా శ్రోతలు, తెలివిగా మార్కులు సాధించడం ఎలా అనే అంశం గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కరోనా వైరస్ ను మొదటగా ఎక్కడా గుర్తించారు? ఏ వుహాన్, బి మకావు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ, వుహాన్. గత వారం రెండవ ప్రశ్న, కరోనా వైరస్ ఏ ఆకృతితో ఉంటుంది? ఆప్షన్ ఏ కిరీటం, ఆప్షన్ బి తోక ఆకృతి. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ కిరీటం. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు క్యూర్ హాస్పిటల్ ఖమ్మం, మహేందర్ గూడురపాడు, వి నాగేశ్వరరావు నర్సాపురం, రాకేష్ గూడ వరంగల్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, జుట్టు పద్మ కరీంనగర్, ప్రభాకర్ హన్మకొండ, వాణి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు బండారు చంద్రీనాయుడు అయ్యన్నపాలెం. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్, ఓంకార్ హైదరాబాద్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మల్బరీ సాగులో ఏ పద్ధతి ద్వారా మనం తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంపొందించవచ్చు? ఆప్షన్ ఏ విత్తన పద్ధతి, ఆప్షన్ బి శాకీయ పద్ధతి. ప్రశ్న మరొకసారి, మల్బరీ సాగులో ఏ పద్ధతి ద్వారా మనం తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంపొందించవచ్చు? ఆప్షన్ ఏ విత్తన పద్ధతి, ఆప్షన్ బి శాకీయ పద్ధతి. ఈ వారం రెండవ ప్రశ్న, పట్టుపురుగులను ఏ దశలో శుభ్రపరచుకోవాలి? ఆప్షన్ ఏ మూడవ జ్వరం నుండి లేచిన తరువాత, ఆప్షన్ బి నాలుగవ జ్వరం నుండి లేచిన తరువాత. రెండవ ప్రశ్న మరొకసారి, పట్టుపురుగులను ఏ దశలో శుభ్రపరచుకోవాలి? ఆప్షన్ ఏ మూడవ జ్వరం నుండి లేచిన తరువాత, ఆప్షన్ బి నాలుగవ జ్వరం నుండి లేచిన తరువాత. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550570462 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.